12,000 సంవత్సరాలు మానవ సంవత్సరాల తర్వాత అక్కడికి శ్రీకృష్ణ పరమాత్మ నందపుత్రుడిగా వస్తాడు. ఆ నంద పరమాత్మ పుత్రుడు నందనుడు కృష్ణుడు మీకు శాప విముక్తి కలగజేస్తాడు. అది కూడా ఎలాగా, ఆయన తన పాదాలను మీకు తగిలిస్తాడు. గోవింద చరణారవింద పరిస్పందంబున, గోవిందుని పాదపద్మములు మీకు తగులుతాయి, ఆ పాదస్పర్శ వల్ల ముక్తి పొందండి, దేవలోక వ్యక్తులవ్వండి, నారాయణ భక్తులవ్వండి, సాధుభావాసక్తులవ్వండి, ఇది నా వాక్యం అని చెప్పించి నారదుడు వెళ్ళిపోయాడు. వాళ్ళు ఢామ్మని నేల మీద కూలిపోయారు. వాళ్లే ఇక్కడ రేపల్లెలో నందునింటి ముందు చెట్లై పుట్టారు. 100 దివ్య సంవత్సరములుగా నానాయాతన పడిపోయి నలిగిపోయారు. వాళ్ళకి శాప విముక్తి కలగజేయాలి, నారదుని మాటలు నిలబెట్టాలనుకున్న పరమాత్మ తనను రోటికి బంధింపజేసుకుని తల్లి లోపలికెళ్ళగానే రోలు ఈడ్చుకుంటూ బయలుదేరాడు. 2 చెట్లు పక్క పక్కనున్నాయి, చెట్లలోంచి దూరి బయటకు వచ్చాడు ఆయన. ఆయన బయటికి రాగానే రోలు చెట్టుకు అడ్డం పడింది. కుమ్మరొక గుంజుకుంచాడు ఆయన. గుంజుకుందడంతో గింజుకున్న చెట్లు వేళ్లతో సైతంగా కిందకి కుప్ప కూలిపోయాయి. ఆయన 2 కాళ్ళు ఆ చెట్లకి తగిలాయి. ఆయన పాదములు కూలిపోయిన చెట్లకి తగిలి తగలడంతో ఆ చెట్లకి తక్షణం శాప విముక్తి అయింది. అంటే చెట్టు చెట్టు కింద ఉంటుంది, చెట్లో ఉన్న వాళ్ళ ఆత్మ బయటకు వచ్చేసింది. వాళ్ళిద్దరూ ధగ ధగ వెలిగిపోతున్న సౌందర్యముతో ఆభరణములతో శరీరకాంతితో నలకోబర మణిగ్రీవులుగా మారిపోయి 2 చేతులు జోడించి వినయంగా భక్తితో శ్రీకృష్ణుణ్ణి ఇలా స్తోత్రం చేశారు. ప్రభు వాసుదేవ, నీవు బాలుడవా? కాదు కాదు,
బాలుడవి నీవు, పరుడవు అనాలంబుడవు, అధిక యోగివి ఆద్యుడవు, తను స్థూలాకృతి యగు విశ్వము నీ లీలా రూపమండ్రు నిపుణులు కృష్ణ.
కృష్ణ నువ్వు బాలుడివా? కాదు కాదు, పరాత్పరుడివి, మహాయోగివి, యోగేశ్వరేశ్వరుడివి. ఈ లోకాలన్నీ నీ సృష్టి, ఈ భూలోకం వంటి లోకాలన్నీ నువ్వు వాడుకునే బంతులు. పై పైన కనపడుతున్న ఈ జగత్తంతా నీలో ఉన్న నాడులు, నీ అనుగ్రహంతో జీవులుగా కనబడి బయట ఆడుకుని చివరికి నీలో కలిసిపోతూ ఉంటారు. అటువంటి నీకు నమస్కారం. మేము నారదుడు మమ్మల్ని శపించినప్పుడు శాపానికి గురయ్యామని బాధపడ్డాం. ఆలోచిస్తే ఇప్పుడు అది శాపం కాదు, వరం అని అర్థమయ్యింది. ఎందుకని, యోగులు ఇప్పటికీ 14 కోట్ల సంవత్సరాలుగా తపస్సు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కొందరు 100,000 సంవత్సరాలు తపస్సు చేశారు, మరికొందరు 1,000 సంవత్సరాలు తపస్సు చేస్తున్నారు. 1,000 సంవత్సరములుగా ఎన్నో జన్మలుగా తపస్సు చేస్తున్న వారికి నీ పాదస్పర్శ అందలేదు, నీ దర్శనం కాలేదు. కానీ మాకు వెంటనే నీ పాదాలు తగిలాయి, నీ దర్శనం అయ్యింది. ఇప్పుడు మాకు నారదుడిచ్చింది శాపమా వరమా? తపస్వి వాక్యం బుల్లు తప్పవయ్యన్ నెపంబునంగంటిమి నిన్ను చూడన్, తపంబులొప్పెన్ మముతావకీయ ప్రపన్నులను జేయుము భక్తమిత్ర. తపస్సి నారదుడిచ్చిన మాటలు, ఆ శాపం మాకు వరమయ్యింది. నెపంబునంగంటిమి నిన్ను చూడన్, శాపమనే నెపంతో మిషతో నీ దర్శనం మాకయ్యింది. ఆయన మాట అంటే మాటేగా, మాట తప్పదు కదా. అందుకే ఆయన ఏమన్నాడు, భూలోకంలో పడండి, ఆ తర్వాత గోవిందుని పాదాల స్పర్శకు నోచుకోండి, విముక్తి పొందండి అన్నాడు. దానివల్ల నీ పాదాలు చూచాం, నిన్ను చూచాం, మాకు గొప్ప వరమయ్యింది. మేము ఒకప్పుడు తపస్సు చేశాం. ఏమిటా తపస్సు నువ్వు అడుగుతావేమో. పరమేశ్వరుడంతటి వాడికి మధ్యలో వాయించాం, అంతకంటే గొప్ప తపస్సు ఏమున్నది? ఆ తపస్సు ఇప్పుడు ఫలించింది. శివుడికి మేము చేసిన సేవ పుచ్చిపోయి, పుణ్యమై పుచ్చిపోయి నీ రూపంలో మాకు దర్శనమిచ్చింది. అంటే పరమేశ్వరుడి సేవ కృష్ణానుగ్రహంగా మాకు వరమిచ్చింది. భగవంతుడిలో ఏ రూపమునకు మీరు అర్చన చేసినా ఆ రూపం ఇంకో రూపంలో మిమ్మల్ని కాపాడుతుంది. శివుడి భక్తుడికి కృష్ణుడు దర్శనమిచ్చి కృష్ణుడు అనుగ్రహిస్తాడు, కృష్ణ భక్తుడికి శివుడు దర్శనమిచ్చి అనుగ్రహిస్తాడు. ఆనాడు శివుడికి చేసిన సేవ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయిన నీ రూపంలో దర్శనమిచ్చింది, మా తపస్సు ఫలించింది. ఇక మాకు ఎప్పుడూ నీ పాదభక్తి ప్రసాదించు, నిన్ను తలుచుకుని తరించే భాగ్యం ప్రసాదించు. ఈ భువనములను చెయ్యడానికి కాపాడడానికి అవతీర్ణుడవైతి దేవ అవతరించావు నువ్వు. విశ్వవందిత యోగివరేణ్య కవిసన్నుత వాసుదేవ కళ్యాణ నిధి, సమస్త లోకముల చేత పూజలందుకునే పరమాత్మ, యోగుల చేత కీర్తింపబడే పరమాత్మ, కవుల చేత స్తోత్రాలు అందుకునే పరమాత్మ వాసుదేవ కళ్యాణనిధి నీకు నమస్కారం అనగా శ్రీకృష్ణుడు మీకేం కవలో కోరుకోండి వరం ఇస్తానన్నాడు. మళ్ళీ కాస్త పరీక్షించాడు ఆయన, బాబు మాకు ఇంకే వరాలు వద్దు, వరం కండ కావరం తెప్పించింది మాకు, ఇంకా వరం ఎందుకు, కానీ నువ్వు కోరుకోమన్నావు కాబట్టి కోరుకుంటున్నాను, ఇది మాత్రం ప్రసాదించు. నీ పద్యావళులు అలకించు చెవులు, మా చెవులు ఎప్పుడూ నీ పద్యాలు ఆలకించాలి. ఎప్పుడూ పద్మాగర్ గారు భాగవతంలో పద్యాలు చదువుతూ ఉంటే ఆ పద్యాలు వినే చెవులు ప్రసాదించు. నిన్నాడు వాక్యంబులు మేము నోరు తెరిస్తే నీ గురించి పలకాలి, వాడిలా అన్నట్ట వీడిలా అన్నట్టు ఇవి మాకు అనవసరం, నిన్నే పలికేటటువంటి పలుకులు ప్రసాదించు. నీ పాదంబుల పంత నిల్పు శిరమున్, ఇక మా తల ఎప్పుడు నీ పాదాల మీద పెట్టి నమస్కరించాలి, నీ పాదములకు నమస్కరించే శిరస్సుని ప్రసాదించు. నీ మూర్తిపై చూపులు, ఈ చూపులు నిన్నే చూడాలి, వ్యర్థమైన వస్తువులను చూడకూడదు, ఎప్పుడు నిన్ను చూస్తూ ఉండే కళ్ళు ప్రసాదించు. నీ పేరంబని చేయు హస్తయుగమున్, మా చేతులు ఎప్పుడు నీ సేవకు ఉపయోగపడాలి, నీకోసం పనిచేసే చేతులు ప్రసాదించు. నీ సేవపై చిత్తముల్, మా హృదయం ఎప్పుడు నీ సేవ చెయ్యాలని కోరుకోవాలంటే మా హృదయంలో నువ్వే ఉండాలి, నీ సేవే చెయ్యాలి, నారాయణ సేవ తప్ప మరొకటి చెయ్యకూడదు. మేము నీపై బుద్ధులు మాకు నిమ్ము, ఇక మా బుద్ధి ఎప్పుడు నీ మీదే ఉండాలి, ఈ బుద్ధి అటు ఇటు పోకూడదు, దుర్బుద్ధి వద్దు మాకు, సద్బుద్ధే కావాలి, అటువంటి బుద్ధులు ప్రసాదించు. ఇది దయతో ప్రసాదించమన్నారు వాళ్ళు, ఏదో మళ్ళీ దయ లేకుండా కాదు. నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్, నీరే జపత్రేక్షణ అని ఆనందంతో కోరుకున్నారు. అందుకే ఈ పద్యం ఆనంద భైరవి రాగంలో వచ్చింది. ఇలా ప్రసాదించమనగానే తథాస్తు అన్నాడు పరమాత్మ, నమస్కరించి వెళ్ళిపోయారు వాళ్ళు. ఈ కథ వింటున్న పరీక్షిత్ గారికి కూడా అనుమానం వచ్చింది, ఆ వెళ్ళిపోయేటప్పుడు తాడెప్పకుండా పోవడం ఏమిటండి అన్నాడు ఆయన. నలకోబరమడి గ్రీవులు కృష్ణుడికి నమస్కారం చేసి వెళ్ళొస్తామన్నారు, వెళ్ళిపోయేటప్పుడు కృష్ణుడి నడుముకి వాళ్ళమ్మ తాడు కట్టిందిగా, ఈ తాడిప్పిపోవచ్చుగా, తాడెప్పకుండా పోయారే, వాళ్ళకి ఆ మాత్రం థ్యాంక్స్ చెప్పడం రాదా, కృతజ్ఞతా భావము లేదా అనగా, అప్పుడు శుకుడు చిరునవ్వు నవ్వుతూ, శుకుడు ఎక్కువ నవ్వడు, మందస్మితుడు ఆయన, మంచి ప్రశ్న వేసావు పరీక్ష నరేంద్ర, వాళ్ళకి కృతజ్ఞత లేక కాదు, కృష్ణుడికి సేవ చేయటం ఇష్టం లేక కాదు, కానీ ఆ తాడుని ఎంత ప్రయత్నించినా వాళ్ళు ఎప్పలేరు, ఎందుకంటే ఆ తాడు ఆయన కట్టుకున్న తాడు కాదు, వాళ్ళమ్మ కట్టింది, వాళ్ళమ్మ వేసిన ముడిప్పడం అంత తేలిక కాదు. దిక్కుమాల మొగుడు ఒకసారి మెళ్ళం మూడు మూడు ఇస్తేనే ఇప్పుకోవడం మన వల్ల కావట్లేదే. అటువంటిది శ్రీకృష్ణ పరమాత్మ నడుముకి వాళ్ళమ్మ ప్రేమతో కట్టిన తాడది, అందుకే అది పాశము కాదు ప్రేమ పాశం అన్నారు. ఆ ప్రేమ పాశమును భగవంతుడు తాను కూడా విప్పుకోలేడు, ఆయన ఎంత ప్రయత్నించినా ఇప్పుకోలేటండి, అది ఎవరిప్పాలి, ఆ ప్రేమ ఇద్దరికీ ఉంది, నందుడికి యశోదకి, వాళ్లే వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళకున్న ప్రేమ ఎవరికీ లేదు, కాబట్టి నందుడు కట్టిన తాడు యశోద, యశోద కట్టిన తాడు నందుడు, లేక వాళ్ళకు వాళ్ళు తప్ప మరొకడు ఎవడు ఇప్పలేడు, వాళ్ళ ఆవిడ ఇప్పలేదు, ఆయన ఇప్పుకోలేడు, కాబట్టి వాళ్ళు విషయం తెలిసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ శబ్దం విని, ఏవి చెట్లు ఢామని పడిపోయాయి కదా, ఆ శబ్దం విని పరుగు పరుగున అక్కడికి వచ్చారు నందుడు యశోద. నందుడు పరుగు పరుగున అక్కడికి వచ్చి, ఎవరిలా కట్టేశారా బాబు మా అబ్బాయిని అని తాడిప్పి, ఈ చెట్లు పిల్లవాడి మీద పడిపోతే పిల్లవాడు మధ్యలో ఎలా ఉన్నాడు, ఎలా బతికాడు, ఇంత పెద్ద చెట్లు పడిపోతే పిల్లవాడు బతుకుతాడు అసలు, పైగా ఏమాత్రం భయపడటం లేదు అన్నాడు ఆయన. అనగా ఆ దగ్గరలో ఆడుకుంటున్న ఇలాంటి పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు చూశారు ఈ జరిగిందంతా, వాళ్ళు వచ్చి అన్నారు, నందకుమారుడు రోలు ఈడ్చుకుంటూ చెట్ల మధ్యలో దూరెను, దూరి రోలు లాగెను, లాగగానే ఆ చెట్లు రెండు మొదలంట కిందకి పడి కుప్ప కూలిపోయినవి, అప్పుడు శ్రీకృష్ణుడి కాళ్ళు చెట్లకి తగిలినవి, చెట్లల్లోంచి అగ్ని వంటి తేజస్సుతో ఇద్దరు మహాత్ములు వచ్చిరి, వాళ్ళు కృష్ణుణ్ణి అదేదో తెలియని లాంగ్వేజ్లో భాషలో స్తుతించిరి, అంటే సంస్కృతం కదా, వీళ్ళకి తెలియదు, వీళ్ళ బ్రజ భాష అందుకని అదేదో ప్రత్యేకమైన భాషలో కృష్ణుని స్తుతించిరి, మేము విన్నాం. ఆ తర్వాత వాళ్ళు దండం పెట్టి వెళ్ళారు అనగానే వాళ్ళంతా పక్కపక్కన నవ్వి ఈ పిల్లలన్నీ అబద్ధాలే ఆడతారు, ఈ బాలుడేమిటి, చెట్ల పడగొట్టడం ఏమిటి, ఇదేదో భూత ప్రేత పిశాచాల యొక్క పేడ ఉత్పాతములు అనుకున్నారు. కానీ కృష్ణుడు పడగొట్టారని నమ్మలేకపోయారు. కానీ అదృష్టం ఏంటి, చెట్లు కుప్ప కూలిపోయినా కృష్ణుడి మీద పడలేదు, ఒక్క కొమ్మ కూడా అతనికి తగలలేదు, వేరు తగలలేదు, కృష్ణుడు మనకి దక్కాడు అని సంతోషిస్తూ ఉండగా యశోద పరుగు పరుగును వచ్చి, పాపిష్టి దాన్ని నేనే కుర్రాన్ని అదుపులో పెడదామని ఈ రోటికి కట్టాను, ఆ దేవుడు ఉన్నాడు, నారాయణుడు ఉన్నాడు బాబు అని ఆ కొడుకుని కాపాడాడు, లేకపోతే ఈ చెట్లు వాడి మీద పడితే వాడు ఏమైపోయేవాడు అనుకున్నదట పాపం. ఈయన మాత్రం ఏమి ఎరగనట్టుగా నవ్వడం మొదలెట్టాడు. మళ్ళీ తాను చేసిన ఈ పని రెండో కంటాడికి తెలియకుండా మాయగమ్మేలా చేశాట. గోపికలు ఇలా తప్పట్లు కొడుతూ ఉండగా కాసేపు డ్యాన్స్ చేశాడు, పాటలు పాడాడు, ఉట్టి మందుడిలేగా లేక సామాన్యుడిలాగా ప్రవర్తించాడు. అబ్బో ఆ విచిత్రమైన లీలలే వేరు. శ్రీకృష్ణుడి యొక్క లీలలు అనుక్షణం చూసి వాడు పులకించిపోయారన్నమాట. ఓ రోజున కృష్ణుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చాడు. అమ్మ, బలరాముడికి జుట్టు బాగా ఒత్తుగా ఉంది, నా జుట్టు ఊడిపోతుంది బాబు, అదేమిటో తెలియదు అన్నాడు. కృష్ణుడి జుట్టు ఏమో కొంచెం పిలక జుట్టు, బలరాముడికి కొంచెం ఒత్తుగా ఉండేది చిన్నప్పుడు, అందుకని అమ్మ నా జుట్టు పెరగట్లేదు, పెరగాలంటే ఏం చెయ్యాలి అని అడిగాడు. అప్పుడు ఆవిడ ఏమంది, చుంచెదుగు నీ జుట్టు పెరుగుతుంది ఎప్పుడు, పాలు పుడిసెడు దంచితముగా త్రావు మనుడు త్రావి జననితో, చుంచెదు గదను చులి ఇలా చుంచుండై చుంచు పట్టి చూపు నరేంద్ర. నీకు జుట్టు పెరగాలంటే పచ్చిపాలు తాగాలి, రోజు పొదుగు దగ్గర పాలు, ఆవు పాలు పెతుకుతున్నప్పుడు ఆ పొదుగు దగ్గరికే వెళ్ళి గడగడ గడగడ పాలు తాగావంటే చాలు నీ జుట్టు పెరుగుతుందని. కానీ పరుగు పరుగున పాలు పెతుకుతున్న చోటకి వెళ్ళి ఓ చెంబుడు పాలు తాగి, పాలు తాగాను జుట్టు పెరగదే, నా జుట్టు పెరగదే, నా జుట్టు పట్టుకు చూపించాట. పాలు తాగిన అంటే ఎక్కడ పెరుగుతుందండి బాబు, వెంటనే నా జుట్టు పెరగాలి, నా జుట్టు పెరగాలి అని మారాన్ చేశాట. దాంతో వాళ్ళ అమ్మ కోపం వచ్చింది, ఇదిగో నువ్వు అల్లరి ఎక్కువ చేస్తున్నావు, అల్లరి చేస్తే ఏమవుతుందో తెలుసా, మన ఇంటికి ముష్టి వాళ్ళు వస్తున్నారు, భిక్షుకులు, భిక్షాటను ఎత్తుకునేవాళ్ళు, నువ్వు ఏడ్చావంటే అల్లరి చేసావంటే వాళ్ళు తమ ముష్టి చెప్పలో సంచిలో వేసి పట్టుకుపోయి నీ కాలో చెయ్యో తీసి నిన్ను కూడా ముష్టివాణి చేస్తారు, శిక్షిస్తారు, జాగ్రత్త అందిట అనగానే ఇంకా రోజు నుంచి చూడండి ఇంటికి ఎవడన్నా భవతీ భిక్షాందేహం వస్తే, అమ్మా నువ్వు చెప్పినట్టే ఎత్తుకుపోయి అడుక్కుపోయేవాడు వచ్చాడే, అడుక్కు తినేవాడు వచ్చాడు, వాడు ఎత్తుకుపోతాడే అని వాట. భిక్షులు వచ్చెదరు ఏడ్చిన భిక్షా పాత్రమున వైచి బెగడించి నిను శిక్షించదరని చెప్పిన భిక్షులగని తల్లి నొదిగి భీతిల్లు నృప. అప్పటి నుంచి భిక్షుకులను చూస్తే భయపడినట్టు నటించేవాట, అసలు అది భిక్షువీనా, మూడు అడుగులు అడుక్కున్న భిక్షువు ఇప్పుడు ఈ భిక్షుకులను చూసి భయపడ్డం నటించాట. మరొక రోజు ఏం చేశాడు ఆయన, అమ్మ అమ్మ పళ్ళు కొనుక్కోవాలన్నాడు. కొనుక్కోంది అమ్మ. ఈ వ్రేపల్లెలోకి అప్పుడప్పుడు పళ్ళు అమ్మేవాళ్ళు వచ్చేవారు. పాపం పళ్ళు అమ్మే ఒక ఆవిడ, ఒక పెద్ద ఆవిడ ఒక పెద్ద గంప పట్టుకొచ్చింది. గంప నిండా రేగుపళ్ళు వేసుకొచ్చింది. అడవిల్లో ఇంతంత రేగుపళ్ళు ఉంటాయి, ఎంత రుచిగా ఉంటాయో, ఎప్పటికూడా బృందావనంలో రేగుపళ్ళు మాత్రం బాగానే ఉంటాయండి. ఈ రేగుపళ్ళు మనం సక్రమంగా తినాలంటే బృందావనానికి ఎప్పుడు భాద్రపద మాసంలో వెళ్ళాలి. భాద్రపద మాసంలో కనుక వెడితే, అంటే ఒక్కోసారి ఆగస్టు ఒక్కోసారి సెప్టెంబర్లో వస్తాయి కదా, సెప్టెంబర్లో అమెరికా వెళ్ళిపోకుండా కొంచెం నాలుగు రోజులు పోస్ట్ పోన్ చేసుకుంటే భాద్రపద మాసంలో బృందావనం వెళ్ళవచ్చు. కాబట్టి భాద్రపద మాసంలో మంచి రేగుపళ్ళు వస్తాయి, చాలా రుచిగా ఉంటాయి. నా అదృష్టం బాగుండోసారి వెళ్ళాను, అందుకే చెబుతున్నాను నేను. ఈ రేగుపళ్ళు వాళ్ళు ఎర్రని పళ్ళు గంపలో వేసి అమ్ముతారన్నమాట. ఒక ఆవిడ కృష్ణుడు ఉన్న ఇంటి దగ్గరికి వచ్చింది. క్రీణీహి భోహ ఫలానీతి శ్రుత్వా సత్వరమచ్యుత ఫలార్థీ ధాన్యమాదాయ పురుషార్థ ఫలప్రద. వ్యాసుడు అద్భుతమైన శ్లోకం రాశాడు. మరి ఇంత గొప్ప శ్లోకాన్ని ఎందుకో పోతన గారు తెలుగులో ఈ ఒక్క శ్లోకాన్ని తీసిపారేశాడు. కానీ అనువాదం చేసి ఉండవలసింది. ఒకవేళ చేసిన మన దురదృష్టవశాత్తు కాలగర్భంలో ఏమైనా కలిసిపోయిందో తెలియదు, కానీ మూలంలో కొన్ని శ్లోకాలు ఉన్నాయి, తెలుగులోకి రాలేదు. కృష్ణుడి బాల్యలీలల్లో గొప్ప శ్లోకం ఇది. పళ్ళోయ్ పళ్ళండోయ్ భో అంటే ఏమండి అనమాట. ఉత్తి భో అంటే ఒకడు, ఏమయ్యోయ్ భో అన్నామంటే ఏమండోయ్ అనమాట. ఏమండి పళ్ళు, ఏమండి పళ్ళు, అమ్ముతున్నాం పళ్ళు, పళ్ళు ఇవి నిజంగా మంచి పళ్ళు, కుళ్ళు పళ్ళు కావు అంటోంది ఒక ఆవిడ. వెంటనే కృష్ణుడు వాళ్ళ దగ్గరికి వచ్చాడు. పళ్ళమ్మ వచ్చింది, పళ్ళు కొనుక్కొని అంటే కొనుక్కోంది. పూర్వం పళ్ళు ఎలా కొనుక్కునేవారు, ధాన్యంతో కొనుక్కునేవారు, డబ్బులు తక్కువ అప్పట్లో. అందుకని ఇంట్లో బోలెడన్ని ధాన్యం ఉన్నాయి కదా, ఆ ధాన్యం గింజలు పట్టుకెళ్ళి ఆవిడ గంపలో పోసి పళ్ళు తెచ్చుకుందిట. కృష్ణుడు 3 ఏళ్ల బాబు, ఆయన చేతులు బుల్లి బుల్లి చిట్టి చిట్టి చేతులు. ఆ చిట్టి చేతుల్లోకి ధాన్యం తీసుకున్నాడు, బస్తాలో ధాన్యం తీసుకున్నాడు. ఈ బస్తాలో ధాన్యం చేతిలోకి తీసుకుని పళ్ళమ్మి అని పిలిచి ఆవిడ దగ్గరికి వెళ్ళేలోపు రాస్తాలోనే గింజలన్నీ జారిపోయాయి. అసలు ఆయన చెయ్యే ఇంత, అందులో గింజలిన్ని, ఆ గింజలు కిందకి రాలగా సరిగ్గా 4 గింజలు మాత్రమే మిగిలాయిట ఆయన చేతిలో. ఈ 4 గింజలు పుచ్చుకుని పళ్ళమ్మి పళ్ళమ్మి ఈ ధాన్యం తీసుకుని పళ్ళు ఇవ్వవా అనగా ఆవిడ కళ్ళు ఇలా పెట్టి ఎగాదిగా చూసింది. ఎందుకని వీడి చేతిలో ఉన్నది ఏమిటి? 4 గింజలు. అందుకని ఈ 4 గింజలు ఇచ్చి పళ్ళు అంటాడు ఏమిటి అని కృష్ణుడు ముఖం కేస్తుడగానే ఆ ముఖం చూచి పరవశించిపోయింది, పులకించిపోయింది. ఓరి దేవుడోయ్, ఇతడు బాలుడా? ఇటువంటి బాలుడు ఈ ప్రపంచంలో ఉంటాడని ఎప్పుడన్నా విన్నావా కన్నావా అని అడుగుకుని, నా తండ్రి నా తండ్రి, 4 పళ్ళు ఏమిట్రే, గంపేనిది, కానీ నువ్వు గంప మొయ్యలేవు కదా, ఆ గింజలు ఇందులో వేయినాయినా అంది. ఆ 4 గింజలు చేతిలో ఉన్న గింజలు గంపలో పోశాడు. ఆవిడేం చేసింది, ఆయన చేతి నిండా పళ్ళు పెట్టింది. అక్కడికి సంతృప్తి వహించక ఆయన చిన్న అంగవస్త్రం కట్టుకున్నాడు. చిన్నపిల్లలు కట్టుకునేటటువంటి బట్టలు భలే ముచ్చటగా ఉంటాయి కదా, చిన్నపిల్లలకి పంచి కడతారు గోచి పంచి. ఆ పంచి గోచీలో కూడా మడతల్లో కూడా కాసిన పళ్ళు వేసింది. పిలకలో 4 పళ్ళు పెట్టింది. ఇలా పళ్ళన్నీ చేతుల్లోనూ పంచిలోనూ పెట్టింది. ఇది చూసే అనుకుంటాను ఈ మధ్యన ఒక ఆయన నా దగ్గరికి వచ్చి చీటికి మటికి ప్రసాదం అండి ఉందని పంచిలో పెట్టడం. చివరికి అది ఏమైపోయిందంటే ఈ పంచిలో పళ్ళు పెట్టుకుని కూర్చుండిపోతే మొత్తం పంచిలో ఉన్న పళ్ళు అన్ని పిసుకుపోయాయి. చూసేవాళ్ళంతా అనుమానించారు ఆయన. అలా మొత్తం ఈ పంచిలో నువ్వు నెత్తి మీద అన్ని చోట్ల పళ్ళు పెట్టిందిట. ఆ కృష్ణుడు అలా ప్రేమగా చూసి అటు ఇటు దిక్కులు చూస్తున్నట్టుగా చూసి బయలుదేరాడు. నా బాబు ఇలాంటి పిల్లలకి ఎన్ని పళ్ళు ఇస్తే ఏమిటనుకుంది ఆవిడ. ఇప్పుడు ఈ గంపెత్తుకుని నెత్తి మీద బయలుదేరబోయింది. తీరా చూస్తే కృష్ణుడి ముఖం చూస్తూ గంప ఇలా ఉన్నదాన్ని ఎత్తుకోకపోతే గంప దుంపదెంపి అంత బరువు అయిపోయింది. ఎత్తడం కష్టమైపోయిందిట. ఏమిట్రా గంప ఎంత బరువు అయిందో చూసుకుంటే గంపలో ఉన్న రేగుపళ్ళన్నీ మాయమైపోయాయి. అందులో ఒక్కొక్క ఫలం బదులుగా బంగారపు పళ్ళు, పూర్తిగా బంగారపు రేగుపళ్ళు అయిపోయాయి, సువర్ణ బదరీ ఫలములు అయిపోయాయి. ఆవిడికి మతిపోయింది. కృష్ణుడంటే ఏమిటో అర్థమైంది. ఇంతకీ కృష్ణుడు ఆవిడకి ఇచ్చిన 4 గింజలు ఏమిటి? ధర్మ అర్థ కామ మోక్షములు. ఆ 4 గింజలు ఆవిడకిచ్చి, ఈరోజు నుంచి నీకు ధర్మం, 2వ గింజ ద్వారా అర్థం, ఇదిగో ఇదే అర్థం, 3వది కామం, నీ కోరికలు తీరుగాక, ఇవి అయ్యాక మోక్షం కూడా ఇస్తానన్నాడు. 4 గింజలు ఇచ్చి ఇన్ని పళ్ళు తీసుకుని ధర్మార్థ కామ మోక్షములనే చతుర్విధ ఫల పురుషార్థాలు ఇచ్చారు. అందుకే అక్కడ ఏమన్నాడు, పురుషార్థ ఫలప్రదః. ఏమిటి పురుషార్థ ఫలప్రదః? పురుషార్థ ఫలప్రదాలు ఇచ్చేటటువంటి ఆ పరమాత్ముడు ఆవిడికి 4 ఇచ్చేశాడు. ఈ విధంగా ఆవిడ అనుగ్రహించాడు. శ్రీకృష్ణుడికి ఇంత ఇస్తే ఆయనకి ఒక్క పండు నైవేద్యం పెడితే యావజ్జీవితం మన జీవితం ఫలవంతమవుతుంది. ఒక ఫలం ఇస్తే ఫలవంతం జీవితం చేస్తాడు ఆ పరమాత్మ. అలా ఎన్నో లీలలు చేసి అనుగ్రహించాడు ఆయన.